My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం నవంబర్ 13, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. జై జవాన్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలికిస్తోంది మీ భావరాజు పద్మిని. దేశ రక్షణ శాఖ మంత్రిగా నియమితురాలైన నిర్మలా సీతారామన్ తెలుగుంటి కోడలు, నర్సాపురానికి చెందిన పరకాల ప్రభాకర్ను ప్రేమించి ఈమెడ పెళ్లి చేసుకున్నారు. ఈమె ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిని. యూనివర్సిటీలో ఎంఏలో ఉన్నప్పుడే ఆమె పరకాలతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వారిద్దరూ వైవాహిక బంధంతో ఒకటయ్యారు. తిరుచ్చిలోని సీతాలక్ష్మి రామస్వామి కాలేజ్ ఆఫ్ డిగ్రీలో ఆమె బీఏ పూర్తి చేశారు. పీజీ కోసం ఢిల్లీ వెళ్లారు. అక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ ఆవిడ పూర్తి చేశారు. అక్కడే ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురానికి చెందిన పరకాల ప్రభాకర్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఆమె అదే యూనివర్సిటీలో జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనే అంశంలో ఎంఫిల్ని, ఆ తర్వాత పిహెచ్డిని పొందారు. అనంతరం వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారికి ఒక కుమార్తె ఉంది. ప్రభాకర్ బీజేపీలో చేరి 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పార్టీ అధికారిక ప్రతినిధి అయ్యారు. కానీ నిర్మలా సీతారామన్ మాత్రం 2006లో అధికారికంగా బీజేపీలో చేరారు. నితిన్ గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతల్ని నిర్వర్తించారు. అప్పటినుంచి ఆమె బీజేపీ ప్రముఖుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత మోడీ క్యాబినెట్లో సహాయ మంత్రిగా చేరిన ఆమె ఇప్పుడు కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత దేశ రక్షణ మంత్రిగా నియమితురాలైన 2వ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. కానీ పూర్తి స్థాయి రక్షణ మంత్రిగా నియమితురాలైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్ 18 ఆగస్టు 1959లో తమిళనాడులోని మధురైలో జన్మించారు. తండ్రి నారాయణన్ సీతారాం రైల్వే ఉద్యోగి, తల్లి సావిత్రి గృహిణి. తండ్రి నుంచి క్రమశిక్షణ, తల్లి నుంచి పుస్తక పఠనం నిర్మలకు బాగా అబ్బాయి. మధురైలో ఆమె స్కూలింగ్ పూర్తి చేశారు. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ గారు రక్షణ మంత్రిగా ఒక పదవిని నిర్వర్తించారు. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రి స్థాయికి చేరిన ఏకైక వ్యక్తి మాత్రం నిర్మలా సీతారామన్. అందులో పూర్తి స్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళ నిర్మలనే కావడం విశేషం. ఈవిడ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు. ఆవిడ రాజకీయ జీవితం ఏమిటంటే దాని గురించిన వివరాలని నేను ఇప్పుడు మీకు చెప్తాను. తొలినాళ్లలో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అనే ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్గా ఆవిడ పనిచేశారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలో కూడా ఆవిడ పనిచేశారు. 2003 నుంచి 2005 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. అత్తమామలు కాంగ్రెస్ కు చెందిన వారైనప్పటికీ బీజేపీ వైపు ఆవిడ ఆకర్షితురాలు కావడానికి ఇది దోహదపడింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉండగా 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడంతో ఆమె రాజకీయ జీవితం మలుపు తిరిగింది. జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెను పార్టీ ఆహ్వానించింది. 2010లో పార్టీ అధికారిక ప్రతినిధిగా ఆమె బాధ్యతల్ని స్వీకరించారు. 2014 నాటికి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని 6 బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఉన్నారు. సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి మహిళగా కూడా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్ బేస్ నుంచి నిర్మలా సుఖోయ్ SU-30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిర్మలా సీతారామన్ ఆ పదవికి వన్నె తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. డోక్లాం వివాద సమయంలో కూడా అత్యంత చొరవ తీసుకుని ఆమె భారత చైనా సరిహద్దుల్లో స్వయంగా పర్యటించారు. త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో భారత నావికాదళ శక్తి సామర్థ్యాలను కూడా రక్షణ మంత్రి పరిశీలించారు. నౌకాదళానికి చెందిన దేశవాళీ విధ్వంసక నౌక INS కోల్కతా విమాన వాహక నౌక INS విక్రమాదిత్యలోకి ప్రవేశించిన నిర్మలా సీతారామన్ వాటి శక్తి సామర్థ్యాలు, పనితీరును స్వయంగా చూసి తెలుసుకున్నారు. తాజాగా భారతీయ వాయుసేన శక్తి సామర్థ్యాలను కూడా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా పరిశీలించారు. అందులో భాగంగానే ఆమె యుద్ధ విమానం సుఖోయిలో ప్రయాణించారు. ఈ సుఖోయ్ ఏమిటంటే అణు సామర్థ్యం కలిగిన యుద్ధ విమానం అన్నమాట. భారత వాయుసేనలో అత్యంత ప్రాధాన్యం కలిగిన శక్తివంతమైన దేశవాళీ యుద్ధ విమానం సుఖోయ్ SU-30. ఇది రష్యా గతంలో మనకు సరఫరా చేసిన సుఖోయ్ SU-30 యుద్ధ విమానానికి అత్యాధునిక రూపం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు తయారు చేసిన ఈ యుద్ధ విమానం అణ్వాయుధాలు మోసుకెళ్లే దుర్భేద్యమైన శత్రు భూభాగంలో కూడా చొచ్చుకుపోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 2004లో భారత వాయుసేన తన అమ్ముల పొదిలో ఈ దేశవాళీ యుద్ధ విమానాన్ని చేర్చుకుంది. ప్రస్తుతం భారత వాయుసేనలో 11 సుఖోయ్ యుద్ధ విమాన స్క్వాడ్రన్లు ఉన్నాయి. త్వరలోనే మరో 2 సుఖోయ్ యుద్ధ విమాన స్క్వాడ్రన్లను IAF తన వాయుసేనలో చేర్చుకొనుంది. ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ను గగన తలం నుంచి ఇటీవలే పరీక్షించిన భారత వాయుసేన ఇందుకు కూడా సుఖోయ్ SU-30 MKI యుద్ధ విమానాన్ని ఎంచుకుంది. సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించగా అది నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో శత్రుదేశాల నౌకలను నిమిషాల వ్యవధిలోనే నాశనం చేయగల సత్తా భారత రక్షణ వ్యవస్థకు లభించింది. 205 టన్నుల బరువు ఉండే బ్రహ్మోస్ క్షిపణిని ఇంతకుముందు సముద్రం ఉపరితలం నుంచే పరీక్షించగా తాజాగా సుఖోయ్ యుద్ధ విమానం కూడా ఈ క్షిపణిని అలవోకగా మోసుకెళ్లి లక్ష్యాన్ని ఛేదించడంలో తోడ్పడింది. ఇంతకీ ఈ సుఖోయ్ విమానంలో గతంలో ఎవరెవరు ప్రయాణించారంటే రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కంటే ముందు పలువురు ఈ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. గతంలో మన రక్షణ మంత్రిగా పనిచేసిన జార్జ్ ఫెర్నాండెస్, మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, MS ధోని ఈ సుఖోయ్ SU-30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. అయితే రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. రక్షణ మంత్రి హోదాలో అందులోనూ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి మహిళ సీతారామన్ కావడం గమనార్హం. ఈ విమానంలో ప్రయాణం అనేది అద్భుతం, మరువలేని అనుభవం అన్నారు సీతారామన్. సుఖోయ్ SU-30 MKI యుద్ధ విమానంలో దాదాపు 45 నిమిషాల పాటు గగన విహారం చేసిన అనంతరం తిరిగి జోధ్పూర్లోని ఎయిర్ బేస్కు చేరుకున్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆ అనుభూతిని తన మాటల్లో ఇలా వ్యక్తం చేశారు. చాలా గర్వంగా ఉంది. ఇదొక అద్భుతమైన అనుభవం. జీవితంలో ఎన్నటికీ నేనిది మర్చిపోలేను. కృతజ్ఞతలు అన్నారు. పరిస్థితుల్ని బట్టి ఎప్పటికప్పుడు భారత వాయుసేన ఎంత వేగంగా ఎలా స్పందిస్తుంది అన్నది తాను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నట్లుగా ఆమె చెప్పారు. ఒక మహిళగా అంతులేని గుండె ధైర్యంతో సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించడం, అది భారతదేశ మొట్టమొదటి మహిళా రక్షణ శాఖ మంత్రిగా పదవిని చేపట్టి దేశ ఖ్యాతిని దిగంతాలకు చాటిన నిర్మలా సీతారామన్ నిజంగా అభినందనీయురాలు. ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆ తర్వాత రఫేల్ విమానాల వివాదం, యుద్ధ విమానాల వివాదం తాజాగా కొనసాగుతూ ఉంది కదా, ఆ వివాదానికి సంబంధించిన నిజానిజాలను మీకు తెలియజేస్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మాతా భేదము కల్పితమైనా అందరు మానవులొకకేయైనా మాకి కారణము
అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డర్టీ పాలిటిక్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్, ట్రబుల్సమ్ సిచ్యుయేషన్స్, అబ్బబ్బా, ఇవన్నీ ఎవరికి కావాలి? నేను ఈజీ గోయింగ్ టైప్ బాస్, ఎర్న్ అండ్ ఎంజాయ్. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మన ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా? స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతులు వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను మీ నగేష్ పంచాగ్నుల మీ ముందుకు తెస్తారు.
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం, శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదూ.
The voice of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
విరామం తర్వాత జై జవాన్ కార్యక్రమానికి పునః స్వాగతం. భారత్ అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్కు చెందిన డసో రఫేల్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్వో హోలన్ చెప్పారంటూ వచ్చిన కొత్త సమాచారం ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. అసలు ఈ రఫేల్ గొడవ ఏమిటి అన్నది నేనిప్పుడు మీకు చెప్తాను. రఫేల్ ఒప్పందంలో వివాదాస్పద అంశాలు ఏమిటంటే భారత భాగస్వామి ఎంపిక, ఒప్పంద వ్యయం, విమానాల సంఖ్య. ఈ మూడు వివాదాస్పదంగా ఉన్నాయి. అసలు ఈ ఒప్పందం ఎలా ప్రారంభమైందో నేనిప్పుడు మీకు చెప్తాను. భారత వాయుసేన వద్ద ఉన్న యుద్ధ విమానాలను ఆధునీకరించాలని భావించింది. 2012లో అంటే యూపీఏ ఇందుకు సంబంధించిన బిడ్లను ఆహ్వానించింది. అమెరికా, యూరప్, రష్యా తదితర దేశాల నుంచి పలు బిడ్లు వచ్చాయి. వాటిలో ఫ్రాన్స్కి చెందిన ప్రైవేట్ కంపెనీ డసో రఫేల్ను మన వాళ్ళు ఎంపిక చేశారు. 18 ఆఫ్ ద షెల్ఫ్ జెట్ విమానాలను రఫేల్ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రఫేల్ నుంచి టెక్నాలజీ, ఇతర విడి భాగాలను భారత్కు తీసుకువచ్చి బెంగళూరులో ఉన్న ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీనిలో 108 యుద్ధ విమానాలను అసెంబుల్ చేయాలని నిర్ణయించారు. మరి 2012లో మోదీ ప్రధాని అవ్వలేదు కదా, మరి మోదీ గారు 2014లో ప్రధాని అయ్యాక ఈ రఫేల్ ఒప్పందంలో వచ్చిన మార్పులేమిటో ఇప్పుడు చెప్తాను. 2014లో భారత్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. యూపీఏ నిర్ణయానికి భిన్నంగా ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 విమానాలను నేరుగా రఫేల్ నుంచి కొనుగోలు చేయాలని 2015లో ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి టెక్నాలజీని కొని దేశీయంగా హెచ్ఏఎల్లో యుద్ధ విమానాల అసెంబ్లింగ్ ఆలోచనను విరమించుకుంది. 2015 ఏప్రిల్లో భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుందని మోదీ ప్రకటించారు. ఈ ఒప్పందం కింద డసో, దాని ప్రధాన భాగస్వాములైన ఇంజిన్ మేకర్ సఫ్రాన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ తయారీదారు థాలెస్లు తమ టెక్నాలజీని డిఆర్డీఓ, హెచ్ఏఎల్తో పంచుకుంటాయని అనుకున్నారు. మరి ఒప్పందం కుదిరాక వచ్చిన మార్పులు ఏమిటి అంటే 2016 సెప్టెంబర్లో ఫ్రాన్స్తో ఒప్పందంపై మోదీ సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రఫేల్కి 58,000 కోట్లను మనం చెల్లించాలి. రఫేల్ 36 యుద్ధ విమానాల్ని మనకు అందిస్తుంది. మొత్తం 58,000 కోట్లలో 15% నిధులను భారత్ రఫేల్కి ముందస్తుగా చెల్లించాలి. విమానాలతో పాటు మీటియర్ మిసైల్స్తో సహా పలు అత్యాధునిక ఆయుధాలను భారత్కి రఫేల్ అందిస్తుంది. భారత వాయుసేన పరిశోధన కార్యక్రమాల్లో రఫేల్ 30% పెట్టుబడులు పెడుతుంది. స్థానికంగా భారత్లో తయారు చేసే రఫేల్ విమానాల కోసం 20% నిధుల్ని వెచ్చిస్తుంది. ఈ నిధులు మొత్తం 58,000 కోట్లలో భాగంగానే ఉంటాయి. ఈ రఫేల్ యుద్ధ విమానాలు 2019 సెప్టెంబర్లో మనకు అందుబాటులోకి వస్తాయి. ఇది ఒప్పందం, అది మార్పు చెందిన విధానం. మరి వివాదం ఎక్కడ మొదలైందంటే, మొదట రఫేల్కి భారత భాగస్వామిగా అంటే ఇక్కడ ఆ సంస్థ పరిశోధనలు చేయడానికి, టెక్నాలజీ అందించడానికి హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను ఎంచుకుంటారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. రఫేల్ తమ భారత భాగస్వామిగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ను ఎంచుకుంది. అలాగే వెంటనే 36 విమానాలను కొనుగోలు చేయాలని మోదీ నిర్ణయించడం కూడా ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు. 2012లో యూపీఏతో జరిపిన బేరసారాలతో పోలిస్తే ఇప్పుడు ఒక్కో విమాన ధరను 3 రెట్లు పెంచేశారని కాంగ్రెస్ చెబుతుంది. తాజా ఒప్పందాన్ని కాంగ్రెస్ అధిగమించలేని నష్టంగా పేర్కొంది. మరి దీని గురించి మోదీ ప్రభుత్వం ఏమంటోందంటే, కాంగ్రెస్ విమర్శలను కేంద్రం తిప్పికొట్టింది. 2012 చర్చలతో పోలిస్తే తాజా ఒప్పందం చాలా పారదర్శకంగా ఉందని, ఇందులో అత్యాధునిక ఆయుధాల ప్యాకేజీ, లాజిస్టిక్ సపోర్ట్లు కూడా ఉన్నాయని తెలిపింది. యూపీఏ సంప్రదింపులు జరిపినప్పుడు వీటిని అసలు చేర్చనే లేదని పేర్కొంది. పొరుగు దేశాలు సైనిక బలాన్ని పెంచుకున్నాయి కాబట్టి మనకి వెంటనే 36 అత్యాధునిక యుద్ధ విమానాలు కావాలని మోదీ చెప్పారు. రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ను రఫేల్ తన భాగస్వామిగా ఎంచుకోవడంలో ప్రభుత్వం పాత్ర లేదని, అవి రెండు ప్రైవేటు సంస్థలని కూడా కేంద్రం పేర్కొంది. మరి రఫేల్ దీని గురించి ఏం చెప్పిందంటే, ఒప్పందంపై వచ్చిన విమర్శలపై రఫేల్ కూడా స్పందించింది. తమ భాగస్వామ్యంలో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని డసో రిలయన్స్ ఏరోస్పేస్ పేర్కొంది. రఫేల్, రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్లు రెండు ప్రైవేట్ సంస్థలని, తమ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో భారత ప్రభుత్వం పాత్ర లేదని తెలిపింది. తామే రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ను ఎంచుకున్నామని కూడా రఫేల్ పేర్కొంది. రఫేల్ తమ భారత భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ను ఎంచుకోవాలని భారత ప్రభుత్వమే డసో రఫేల్కు సూచించినట్టు ఫ్రెంచ్ పత్రిక మీడియా పార్ట్ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్ ఓ హోలన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ చెప్పింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కావాలని ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఏఎల్ను పక్కన పెట్టి అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్కు కాంట్రాక్ట్ను అప్పగించిందన్న విమర్శలకు బలం చేకూరినట్టుగా అయింది. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగింది. ఇందులో ఎలాంటి దళారీతనానికి తావులేదు. మమ్మల్ని విమర్శించడానికి బదులు మీరు ప్రశంసించాలి అంటూ ఇటువంటి వ్యాఖ్యలన్నింటినీ బలంగా తిప్పికొట్టారు మన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. బోయింగ్ విమానాన్ని నడుపుతున్న అతి పిన్న భారతీయ మహిళా పైలట్ గురించి వివరాలను నేను ఇప్పుడు చెప్తాను. ఆమె పేరు దివ్య. మధ్యతరగతి నుంచి వచ్చిన అని దివ్య గతంలో ఎప్పుడూ విమానం ఎక్కలేదు. కానీ తన ఆసక్తితో పట్టుదలగా పైలట్ శిక్షణను ఆమె పూర్తి చేశారు. 30 ఏళ్ల అని ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన బోయింగ్ 777ను నడిపే అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలట్గా పేరొందారు. అని పంజాబ్లో జన్మించారు. ఆమె తండ్రి సైనికుడు. అనికి 10 ఏళ్ల వయసులో ఆమె తండ్రికి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు బదిలీ అయింది. పైలట్ కావాలనేది చిన్నప్పటి నుంచి ఆమె కళ. కానీ ఆ కళను నిజం చేసుకోవడం అంత సులభమేమీ కాలేదు. పైలట్ శిక్షణకు అవసరమైన 15 లక్షల రూపాయలను అని తండ్రి సమకూర్చలేకపోయారు. దీనితో కొంత సమ్మును స్నేహితుల నుండి అప్పుగా తీసుకుంది, మిగతాది బ్యాంకులో లోన్ తీసుకున్నారు ఆమె. నా తల్లిదండ్రులు నాపై విశ్వాసాన్ని ఉంచారు, అందుకే నేను వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటారు అని. మరి ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు? ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్య పాత్రని పోషిస్తుంది కదా. అంటే ఉత్తరప్రదేశ్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫ్లైట్ అకాడమీలో అని చేరారు. అయితే ఆమెకు ఎదురైన సవాళ్లు అక్కడతో ఆగిపోలేదు. విధి నిర్వహణలో భాగంగా పైలట్లు పలు దేశాల్లో పర్యటించాల్సి ఉంటుంది. అక్కడి వాళ్లతో మాట్లాడాల్సి ఉంటుంది. అందుకోసం ఇంగ్లీష్లో సంభాషించే నైపుణ్యం చాలా అవసరం. కానీ అని ఇంగ్లీష్ అంత బాగుండేది కాదు. అందువల్ల ఆ భాషను మెరుగుపరుచుకునేందుకు ఆమె తన క్లాస్మేట్స్తో ఇంగ్లీష్లో మాట్లాడడాన్ని ప్రారంభించారు. మొదట్లో అందరూ నన్ను ఎగతాళి చేసేవారు, కానీ తర్వాత కొంతమంది నా భాషలోని తప్పుల్ని సరిచేసేవారు అని ఆమె తెలిపారు. ఇంగ్లీష్ సినిమాలు, వార్తలు చూడడం, పాటల్ని వినడం ద్వారా కూడా అని తన ఇంగ్లీష్ను మెరుగుపరుచుకున్నారు. ఈ రోజున తన ఇంగ్లీష్ తన హిందీ కంటే బాగుంటుంది అంటారు ఆవిడ. అని 17 ఏళ్ల వయసులోనే పైలట్ కోర్సు పూర్తి చేశారు. 19 ఏళ్ల వయసులో ఆమెకు ఎయిర్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. 21 ఏళ్ల వయసులో ఆమె బోయింగ్ 737 విమానాన్ని నడిపారు. ఇటీవలే ఆమె బోయింగ్ 777ను నడిపారు. బోయింగ్ 777 విమానాన్ని నడిపిన అత్యంత పిన్న వయస్కురాలైన పైలట్గా ఆమె గుర్తింపును పొందారు. అని కెరీర్లో సుదీర్ఘకాలం నడిపిన ఫ్లైట్ ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో. దానికి 18 గంటల సమయం పట్టింది. అయితే నేటికి ఆడపిల్లలకు ఇంకా స్వేచ్ఛ లేదనేది అని అభిప్రాయం. ఇవాల్టికి కూడా విజయవాడలోని చాలా కాలేజీల్లో ఆడపిల్లలు ప్యాంట్లు షర్ట్లు వేసుకోవడానికి వీల్లేదు. ఇది చాలా శోచనీయం. ఇది మారాల్సిన ఒక పరిస్థితి అని ఆమె చెప్పారు. ఆమె తనను తాను ఫిట్గా ఉంచుకునేందుకు రోజూ వర్కౌట్స్ చేస్తారట. ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారట. సాధారణ యువతుల్లాగే సమయం దొరికినప్పుడు పాటలు పాడుతూ, సంగీతం వింటూ, సరదాగా స్నేహితుల్ని కలుస్తూ బతుకుతారట. తన భవిష్యత్ ప్రణాళికలను గురించి చెప్తూ తనలాగే పైలట్ కావాలనుకునే వారికి సూచనలు ఇస్తూ ఉంటానని ఆమె తెలిపారు. పైలట్ కావాలనుకునే వాళ్లకు ప్రభుత్వం సాయం చేయాలని ఆమె సూచించారు. చాలా ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్లలో విద్యార్థులకు స్కాలర్షిప్లు దొరకట్లేదు. వాళ్లకు బ్యాంకులు ఇస్తున్న రుణాలపై వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం వాళ్లకు తక్కువ వడ్డీతో రుణం లభించేలా చూడాలి అని ఆమె అన్నారు. చాలా మందికి పైలట్ కావాలనే కల ఉంటుంది. అయితే వారికి సరైన దిశానిర్దేశం, సమాచారం అందించే వాళ్ళు లేరు. అలాంటి వాళ్లకు అని ఇచ్చే సూచనలు ఏంటంటే, ప్లస్ టూలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులని తీసుకోవాలి. పైలట్ కోర్సులో చేరాలంటే కనీసం 50% మార్కులు ఇంటర్మీడియట్లో రావాలి. ఈ వృత్తిలో ఫిట్నెస్ చాలా ముఖ్యం కనుక ఇంటర్వ్యూ సందర్భంగా చాలా పరీక్షలుంటాయి. ఉద్యోగం వచ్చాక కూడా ప్రతి ఏడాది వైద్య పరీక్షలుంటాయి. అందువల్ల మొట్టమొదటి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆర్థిక ఇబ్బందులుంటే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిరంతరం మీ ఇంగ్లీష్ను మెరుగుపరచుకోండి, అన్నిటికంటే అది చాలా ముఖ్యం అని చెబుతారు అని. మరిన్ని విశేషాలను ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడుచుకో. ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడుచుకో. తెలుగు జాతి భావి కాంతి బాలలే
సుమా.
ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడుచుకో. చీకటి బూజి వేకువ చూచి పరుగులు తీసింది. నీ కలలన్నీ నిజమవుతాయని రుజువును చేసింది.
చీకటి పూచి వేకువ చూచి పరుగులు తీసింది. నీ కలలన్నీ నిజమవుతాయని రుజువును చేసింది.
ఆకలి లేని, శోకము లేని లోకము కావాలి. కలసి ఆనందంతో ముందుకు పోవాలి. ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడుచుకో. మతముల కోసం సతమతమైతే గతి ఇక ఏముంది. సమ్మతమన్నది మనలో ఉంటే శాంతి సుఖముంది.
మతముల కోసం సతమతమైతే గతి ఇక ఏముంది.
నాదనుభావం ఊదా నరుడే వానరుడవుతాడు. సోదర భావం కుదిరిన నాడే మానవుడవుతాడు. ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడుచుకో. మాటలతోటి బూటకమాడి దాటుకుపోలేరు. నాటకమున ఏ నాటికి అయినా తెర దిగియే తీరు.
మాటలతోటి బూటకమాడి దాటుకుపోలేరు. నాటకమున ఏ నాటికి అయినా తెర దిగియే తీరు.
వంచన చేసి సంపాదించేదంతా దండుగరా.
హాయ్, నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది. కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం. మణిపూర్లోని గిరిజన తెగకు చెందిన అమ్మాయి రొవీనై పౌమి సానాపతి జిల్లాలోని పురుల్ రోసోఫిల్ అనే మారుమూల గ్రామంలో ఈమె పుట్టింది. చిన్ననాటి నుంచి కష్టపడి చదువుకున్న రొవీనై నాగాలాండ్ గిరిజన తెగ నుంచి తొలి మహిళా పైలట్గా నిలిచింది. ఆస్ట్రేలియా న్యూ సౌత్వేల్లోని బసైర్ ఏవియేషన్ కాలేజీలో శిక్షణ పొందిన ఆమె ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్లో పైలట్గా విధుల్ని నిర్వహిస్తోంది. అయితే దురాచారాలకు సంప్రదాయాలకు నిలయమై మహిళా సాధికారత సాధించడంలో పూర్తిగా వెనుకబడిన నాగాలాండ్ నుంచి ఆమె ఈ స్థాయికి చేరుకోవడం ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఈ విషయమై అనేక మహిళా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆఖరికి ఆర్టికల్ 234(t) ప్రకారం పౌర సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినప్పటికీ అనేక సంప్రదాయ గిరిజన సంస్థలు అడ్డుతగిలాయి. ఇది రాష్ట్రంలో హింసకు దారితీసింది. అలాంటి పరిస్థితుల మధ్య రొవీనై సాధించిన విజయం అక్కడి మహిళలకు కొండంత స్థైర్యాన్ని ఇచ్చింది. ఈ గిరిజన తెగల నుంచి మరెందరో రొవీనైలు పుట్టుకురావాలని వారి ప్రతిభకు ఆకాశం కూడా హద్దు కాకూడదని అక్కడి మహిళాలోకం కోరుకుంటున్నది. తెలంగాణలోనే తొలి గిరిజన మహిళ పైలట్ను గురించి నేను ఇప్పుడు చెప్తాను. కలలను వెంటాడమే వాటిని సాకారం చేసుకునేందుకు మార్గమని తెలంగాణ రాష్ట్ర తొలి గిరిజన మహిళా పైలట్ అజ్మీరా బాబి అన్నారు. ఏవియేషన్ రంగంలోకి రావడానికి కారణాలు, ఎదురైన అనుభవాలను ఆమె ఇలా చెప్పారు. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన బాబీ సోషియాలజీ హ్యూమన్ రిసోర్సెస్లో డిగ్రీ చేసి MBA పూర్తి చేశారు. ఏవియేషన్ రంగాన్ని ఎంచుకోవడానికి కారణాలను వివరిస్తూ దుబాయ్లో ఉండే తన మేనత్తకి వీడ్కోలు చెప్పడానికి మొట్టమొదటిసారికి ఎయిర్పోర్ట్కు వెళ్లానని, అప్పుడే ఆకాశంతో తనకి ఏదో దగ్గర సంబంధం ఉందని అనిపించిందని చెప్పారు. ఆ రోజే విమానంలో పనిచేయాలని ఆవిడ నిర్ణయించుకున్నారట. మా కుటుంబంలో దగ్గర బంధువుల్లో ఎవ్వరూ ఈ రంగంలో లేరు. మార్గదర్శకంగా నిలిచేవారు కూడా లేకపోవడం నాకు పెద్ద సవాలుగా మారింది. దీంతో నా కలని నెరవేర్చుకునేందుకు చాలా శ్రమించాను. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దృఢచిత్తంతో ముందుకు వెళ్లానని ఆమె చెప్పారు. తొలి ప్రయత్నంలోనే ఈమెకు ఉద్యోగం రావడం గొప్ప విశేషం. సవాళ్లను ఎదుర్కోవడం తనకి ఇష్టమని చెబుతూ అమ్మాయిలు అనగానే ప్రభుత్వ ఉద్యోగాలు, టీచర్లు, డాక్టర్లు, IAS ఆఫీసర్లు అవ్వమని ఇంట్లో ప్రోత్సహిస్తారు. కానీ తాను మాత్రం అందరికన్నా భిన్నంగా అవ్వాలని ఆలోచించేదాన్నని బాబీ అన్నారు. MBA చేశాక ఒకరోజు క్యాబిన్ క్రూ సిబ్బంది కోసం ఒక ఎయిర్ లైన్స్ ఇచ్చిన ప్రకటన చూసి అప్లై చేశాను. తొలి ప్రయత్నంలోనే ఎయిర్ హోస్టెస్గా ఎంపికయ్యాను. అదే నా లక్ష్యాన్ని సాధించడంలో మొదటి మెట్టు అన్నారు ఆవిడ. ఎయిర్ హోస్టెస్ అనగానే చాలా కుటుంబాలు భిన్న అభిప్రాయాలతో తమ పిల్లలు ఈ రంగం ఎంచుకోవడానికి ఒప్పుకోవని, కానీ తన తల్లిదండ్రులకు తమ పిల్లలపై నమ్మకం ఉంటే దీనికి అభ్యంతర పెట్టకూడదని ఆవిడ అన్నారు. ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్నప్పుడే పైలట్ శిక్షణకు ఎంపికయ్యారు బాబి. మొదటిసారి ఆకాశంలోకి ఎగిరినప్పుడు కిందకి చూస్తే చాలా భయం వేసిందట. కానీ ఆ భయం వదిలితేనే శిక్షణ పూర్తి చేయగలనని ఆవిడ తీర్మానించుకున్నారట. ఒకసారి శిక్షణలో ఉండగా ఆవిడ విమానం డోర్ కాస్త తెరుచుకుని ఆ క్షణం చాలా భయం వేసేసిందిట. భయపడితే తన కళ నెరవేరదని తనకి తానే చెప్పుకుని పట్టుదలతో శిక్షణ పూర్తి చేశారు బాబీ. ప్రతి విజయం వెనుక కష్టం ఉంటుంది, కానీ ఆ కష్టం తర్వాత వచ్చే ఆనందం చాలా బాగుంటుందని సందేశం ఇస్తారు ఆవిడ. మనలోని ప్రతిభను ఎవరూ అడ్డుకోలేరు, ఈ రంగంలోకి వచ్చినప్పుడు పెద్దగా సవాళ్లు ఎదురు కాలేదని ఆవిడ అన్నారు. అయితే కులం కొన్నిసార్లు తన ప్రయాణంలో అవరోధంగా ఆవిడకి నిలిచిందట. ఎవరినైనా పని విషయంలో ఎదుర్కోవడం కాస్త కష్టంగా ఉంటుంది, కానీ ప్రతిభను ఎవరూ అడ్డుకోలేరు అని ఆవిడ అభిప్రాయం. తల్లిదండ్రులు, స్నేహితులు, తెలంగాణ ప్రభుత్వం తనకి చాలా సహకారం అందించారని ఆవిడ చెప్తారు. ఏవియేషన్ రంగంలోకి రావాలనుకునే వారికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో ప్రావీణ్యం అవసరమని బాబీ సూచించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతి 3 నెలలకు ఒకసారి వివిధ సబ్జెక్టులలో పరీక్షలు నిర్వహిస్తుందట. పరీక్షలు పాస్ అయిన తర్వాత ఫ్లయింగ్ క్లబ్లో చేరితే బాగుంటుందట, లేకపోతే ఫ్లయింగ్ లైసెన్స్ పోయే అవకాశాలు ఉంటాయి. ఇది తెలంగాణ తొలి గిరిజన మహిళ పైలట్ బాబీ పంచుకున్న విశేషాలు. అన్ని రంగాల్లోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు వారి అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా దేశ రక్షణ రంగంలో కూడా మహిళలకు సముచిత స్థానం అందించే ఆలోచనతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ వినూత్న ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఈ మేరకు జిల్లాలో దేశంలోనే మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అరుదైన సంస్థను నెలకొల్పేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసేసింది. బీవి నగర్లో ప్రతిష్టాత్మకంగా మిలిటరీ డిగ్రీ మహిళా గురుకుల కళాశాలను ఏర్పాటు చేశారు. సాయుధ బలగాలకు అవసరమైన మహిళా సైనికులను రూపుదిద్దడానికి దేశంలోనే మొట్టమొదటి డిఫెన్స్ ఉమెన్స్ కళాశాల మన తెలంగాణలో ఏర్పాటవడం అనేది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం కానుంది. మహిళలకు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్య కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. దేశ సాయుధ బలగాల్లో చేరడానికి సరైన అవకాశాలు కల్పించే దిశగా సాంఘిక సంక్షేమ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు దేశంలోనే మహిళలకు సాయుధ బలగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే అరుదైన సంస్థను యాదాద్రి భువనగిరి జిల్లాలో నెలకొల్పడానికి కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో గ్రామీణ విద్యార్థులు దేశ సేవలో పాలు పంచుకునే అవకాశం లభించింది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని బీబీనగర్లో ప్రతిష్టాత్మకంగా మిలిటరీ డిగ్రీ మహిళా గురుకుల కళాశాలను ఏర్పాటు చేశారు. సాయుధ బలగాలకు అవసరమైన మహిళా సైనికులను రూపుదిద్దడానికి దేశంలో మొట్టమొదటి డిఫెన్స్ ఉమెన్స్ కళాశాల తెలంగాణలోనే వచ్చింది. దేశ రక్షణ రంగంలో పురుషులతో పాటు మహిళలకు దీనితో అవకాశాలు పెరిగాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో మహిళలకు అవకాశాలు పెరిగాయి. అయితే ఈ అవకాశాలని అందిపుచ్చుకోవడంలో పట్టణ ప్రాంతాల్లోని స్థితిమంతులు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. సరైన శిక్షణ, అవగాహన లేక చాలా మంది ప్రతిష్టాత్మకమైన భారత సైన్యంలో అవకాశాలు పొందలేకపోతున్నారు. గ్రామీణ నేపథ్యం గల పేద వర్గాలకు చెందిన బాలికలకు అవకాశం కల్పించడానికే ప్రభుత్వం ముందుకొచ్చి పూర్తి బాధ్యతను తీసుకుంది. దీంతో సైనిక మహిళా డిగ్రీ గురుకుల కళాశాల గ్రామీణ నేపథ్యం గల బాలికలకు సాయుధ బలగాల నియామకాలకు అవసరమైన శిక్షణను అందించనుంది. ఇందుకోసం రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థకు ఈ కళాశాల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కళాశాల విద్యార్థినులకు సాయుధ బలగాలకు అవసరమైన శారీరక, మానసిక శిక్షణతో పాటు నాణ్యమైన విద్యను కూడా అందించనుంది. నైపుణ్యత కలిగిన సైనిక అధికారులను తయారు చేసే ఉద్దేశంతో మిలిటరీ మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు. ఇందులో డిగ్రీ కోర్సులతో పాటు ఆర్మీకి కూడా శిక్షణ ఉంటుంది. సైనిక మహిళా కళాశాలలో చేరే విద్యార్థులకు బీజెడ్సీ బీఎస్సీ ఎంజెడ్సీ ఎంపీసీ బీఎస్సీ ఎంఎస్సీ బీకామ్ కంప్యూటర్ బీఏ కోర్సులతో పాటు ఈవినింగ్ సెషన్లో మిలిటరీ తరగతులు ఉంటాయి. నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ, పోలీస్ విభాగాలకు సంబంధించిన వ్యాయామ శిక్షణ కూడా ఉంటుంది. ఈ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులను దేశ సైనిక విభాగాల్లో వివిధ క్యాడర్లలో ఉద్యోగ నియామకాలు చాలా సులభతరం కానున్నాయి. దీంతో గ్రామీణ పేదవర్గాలు సైతం ప్రతిష్టాత్మకమైన భారత సైన్యంలో భాగస్వాములై తమ వంతు దేశ సేవలందించే అవకాశాలు మెరుగుపడనున్నాయి. బీవీ నగర్లో మూతపడ్డ హైకాన్ ఎంబీఏ కళాశాల భవనంలో ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాలను మిలిటరీ కళాశాలగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది. ఆర్మీ కళాశాల నిర్వహణకు ప్రస్తుతం ఉన్న భవనంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో బీబీ నగర్ పోచంపల్లి రోడ్డు మార్గంలో రాఘవాపురం సమీపంలో మూతపడిన మేధ ఇంజనీరింగ్ కళాశాల భవన సముదాయంలో సైనిక మహిళా కళాశాలను ఏర్పాటుకు ఎంపిక చేశారు. సుమారు 400 మంది విద్యార్థినులకు వసతి సౌకర్యాలు, భోజన సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాలను ఇందులో సమకూరుస్తున్నారు. అంతేకాక తరగతి గదులు, లైబ్రరీ, కంప్యూటర్ రూమ్స్, వ్యాయామ శిక్షణ, రన్నింగ్ ట్రాక్ ఏర్పాట్లు వగేరా పనులన్నీ వేగంగా కొనసాగుతున్నాయి. దేశం గర్వపడే అధికారులను తయారు చేయడమే లక్ష్యం. నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ, పోలీస్ విభాగాల్లో దేశం గర్వించే ఆఫీసర్స్ ను తయారు చేయడమే ఈ మిలిటరీ మహిళా కళాశాల ముఖ్య ఉద్దేశం.
మరిన్ని విశేషాలను ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తల్లని తల్లి భూదేవి మన పిల్లల కళ్ళకు చూసింది. పండగ చేతామంతా కూడి సందడిగా జగమంతా నేడు. తల్లని తల్లి భూదేవి మన పిల్లల కళ్ళకు చూసింది.
కలకలలాడే భాగ్యాలన్నీ కలిగే గదా నీ సాయముతోనే కలిగి, మా కాయ కష్టాలన్నీ తొలగు నీ చెంతనే. ఓ జీవిత మధువా హాయ్ హాయ్ గా, తల్లని తల్లి భూదేవి మన పిల్లల తల్లకు చూసింది.
తల్లని తల్లి భూదేవి మన పిల్లల తల్లకు చూసింది. పండగ చేతామంతా కూడి పండగగా జగమంతా నేడు. తల్లని తల్లి భూదేవి మన పిల్లల తల్లకు చూసింది. 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 తల్లని తల్లి భూదేవి మన పిల్లల తల్లకు చూసింది.
హాయ్, నేను మీ చిత్ర. And you are listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
Mind Media Facebook page. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది.
ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి పునఃస్వాగతం. భర్తకు సైన్యం అంటే ఇష్టం, ఆర్మీ యూనిఫామ్ అంటే పిచ్చి, ఉగ్రవాదుల్ని తరిమేయడం అంటే అతడికి మరీ ఇష్టం, దేశ రక్షణే అతని ధ్యేయం. అలాంటి భర్తను పొందినందుకు స్వాతి మహాధిక్ వంగిపోయేది. అతడి ఆదర్శాలంటే ఆమెకు గౌరవం. కానీ ఇద్దరు పిల్లలతో సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక పెద్ద విషాదం. ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో భర్త కల్నల్ సంతోష్ మహాధిక్ అమరుడయ్యాడన్న వార్తతో ఆమె కుప్పకూలిపోయింది. వారం, 10 రోజులు నిరాశ నిస్పృహలు ముంచుకొస్తున్న వేళ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. భర్త ఆశయాలను తను అమలు చేయాలని అనుకుంది. అతడికి ఇష్టమైన ఆర్మీ యూనిఫామ్ తను ధరించాలనుకుంది. సైన్యంలో చేరాలని నిర్ణయించుకుంది. బాధ పిండేస్తున్న, విధి వంచిన భర్త ఆశయాల సాధన కోసం గుండెను దిటవు చేసుకుని సైన్యంలో చేరింది. అలా చేసింది ఆమె ఒక్కరే కాదు, ఒక్కో అమర సైనికుడి భార్య మరో సైనికురాలిగా తయారవుతున్నారు. క్లిష్టమైన బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు. తమ భర్తల్లా ఓ స్వాతి, ఓ నిధి దూబే, ఇలా ఎందరో వీరవనితలు తుపాకీని చెతపట్టారు. వారందరికీ మనం సలాం కొట్టాల్సిందే. ఈ ఇద్దరు ఇటీవలే సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో బాధ్యతలు స్వీకరించారు. వీరి కథ వింటే మన హృదయాలు ద్రవించిపోతాయి. స్వాతి కథ ఏమిటంటే, మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పొగర్వాడి గ్రామానికి చెందిన స్వాతి పూణే విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేసింది. ఆమె భర్త కల్నల్ సంతోష్ మహాధిక్ సైన్యంలో సేవలందించారు. కాశ్మీర్లో విధులు నిర్వహించారు. హాజీనాకా అడవుల్లో తీవ్రవాదులతో జరిగిన కాల్పుల్లో అతడు వీరమరణం పొందాడు. 2015 నవంబర్లో కుప్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న జీవనయానం చెదిరిపోయింది. 36 ఏళ్ల వయసులో ఈ కష్టాన్ని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏం చెయ్యాలో పాలుపోని స్థితి స్వాతి మహాధిక్తి. భర్త సాధారణ సైనికుడు కాదు, లెఫ్టినెంట్, సాహసి, పౌరులను, దేశాన్ని రక్షించే విషయంలో ఎప్పుడూ చురుకుగా వ్యవహరించేవాడు. నీటిలో మునిగిపోయిన సహచరులను, పౌరులను ఎన్నోసార్లు అతను రక్షించాడు. ఇక తీవ్రవాదులతో పోరాటంలో అతడు ఒక సింహమే. దురదృష్టవశాత్తు ఒక సంఘటనలో అతడు అమరుడయ్యాడు. ఈ విషయం తెలిసి స్వాతి తెల్లబోయింది. జీవితం సాగించటం ఎలాగో ఆమెకు అర్థం కాలేదు. ఆర్మీ దుస్తులంటే భర్తకు ఎంత ప్రాణమో గుర్తు తెచ్చుకుంది. హ్యాంగర్కు వెళ్లాడుతున్న భర్త యూనిఫామ్ను స్ఫూర్తిగా తీసుకుంది. సైన్యంలో చేరాలన్న ఆకాంక్షను అధికారులకు తెలిపింది. కానీ SSB పరీక్షలు రాయాలంటే గరిష్ట వయోపరిమితి 27 ఏళ్ళు. కానీ ఆమెకు ప్రభుత్వం ప్రత్యేక సడలింపు ఇచ్చింది. 36 ఏళ్ల వయసులో గుండె నిండా విషాదం నిండిపోయిన పరీక్షలకు ఆమె సిద్ధమైంది. భర్త పోయిన మరుసటి సంవత్సరం పరీక్ష రాసింది, ఎంపికైంది. 11 నెలల కఠోర శిక్షణని పూర్తి చేసింది. పూణే విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన స్వాతి మహాధిక్ నిజానికి ఒక టీచర్గా పనిచేసేవారు. ఆటిజం సమస్యతో బాధపడేవారికి ఆమె టీచర్. ఆ వృత్తికి భిన్నమైన రంగంలోకి ఆమె అడుగు పెట్టాల్సి వచ్చింది. 12 ఏళ్ల కార్తీక్, 6 ఏళ్ల స్వరాజ్ పిల్లలను బంధువులకు అప్పగించి నిశ్చల హృదయంతో కవాతు ప్రారంభించింది. పూణే ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ విభాగంలో బాధ్యతలు స్వీకరించింది. నా భర్తలా నేను ఏదో ఒక రోజు సైన్యంలో చేరాలని భావించాను. దీన్ని సవాలుగా స్వీకరించాను, ఎట్టకేలకు సాధించాను. నా ఉన్నతాధికారుల స్ఫూర్తి మార్గదర్శకత్వంలో నా భర్త ఆశయాలు సాధిస్తా అంటోంది స్వాతి. లెఫ్టినెంట్ హోదాలో చేరిన తన భర్తల కల్నల్ స్థాయికి వెళ్లాలన్నది తన లక్ష్యమని ఆమె చెప్తుంది. ఆమె భర్త పారాట్రూపింగ్లో మంచి నిపుణుడు, నీటి అడుగున యుద్ధంలో రాటుదేలిన అధికారి. అతడి ప్రతిభను త్యాగాన్ని గుర్తించిన ప్రభుత్వం మరణానంతరం ఆయనకు శౌర్య చక్ర అవార్డును ప్రకటించింది. కుమారుడిని ఆమె పంచగనిలో, కుమార్తెను డెహ్రాడూన్లోని బోర్డు స్కూళ్లలో చేర్పించి అత్తా తల్లికి బాధ్యతలు అప్పగించి తాను శిక్షణ కోసం చెన్నై చేరుకుంది. నేను టీచర్గా పనిచేసేదాన్ని, భర్త మరణ వార్త నన్ను అచేతనురాలిని చేసింది. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉండేదాన్ని. భర్త స్ఫూర్తితోనే నెమ్మదిగా కోలుకున్నాను. నా బలహీనతనే బలంగా మార్చుకున్నాను. కష్టపడి అన్నీ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. 40 కేజీల బరువున్న బ్యాగులను వీపుపై పెట్టుకుని 40 కిలోమీటర్ల దూరం పరుగు పెట్టడం వంటి కఠిన శిక్షణా కార్యక్రమాలను ధైర్యంగా సాగించాను. ఇంత కష్టమైన శిక్షణ ఎలా పూర్తి చేసుకున్నానో తెలుసా? కేవలం నా భర్త ఆశయం నెరవేర్చాలన్న దీక్షతోనే అని చెప్తుంది ఆమె. భవిష్యత్ యుద్ధాలు భిన్నంగా ఉంటాయని భావిస్తున్నా. వ్యూహాలు సాంకేతికత ప్రాధాన్యం సంతరించుకుంటాయని ఆమె భావిస్తున్నారు. మహిళలకు ఈ రంగంలో అవకాశాలు కల్పిస్తే మగవారికి దీటుగా ధైర్యంగా సాహసంతో విధులు నిర్వహిస్తారనడంలో సందేహమే లేదన్నది ఆమె భావన. యుద్ధ విభాగాల్లోనూ మహిళలకు అవకాశాలు కల్పించాలని ఆమె కోరుకుంటోంది. భవిష్యత్తులో ఆ అవకాశాలు వస్తాయన్న ఆశాభావాన్ని కూడా ఆమె వ్యక్తం చేస్తోంది. ఆర్మీలో ఏ విభాగంలో చేరాలనుకుంటున్నారని ప్రశ్నిస్తే, ఫలానా అని నేను కోరను, ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతారు స్వాతి. భర్త పోయినప్పుడు నిరంతరం ఏడ్చేదాన్ని, అది బాధను తగ్గించేది. నిజానికి భర్తను తిరిగి తీసుకురాలేను, ఏదో ఒకటి చేసి ఆయన ఆశయాన్ని నెరవేర్చాలి, ఇదే దీక్షతో సైన్యంలో చేరాను, అనుకున్నది సాధించాను అని చెబుతారు ఆమెడ. అకాడమీలో చేరే ముందు స్వాతి తన భర్తను గుర్తు చేసుకున్నారట. ఫిట్నెస్ పరీక్షలకు హాజరైన తర్వాత స్వాతి కోచ్తో మాట్లాడుతూ తాను శారీరకంగా ఫిట్నెస్తోనే ఉన్నానా అని అడిగారట. తన భర్తతో కలిసి వాకింగ్కు వెళ్లేటప్పుడు అతడితో పోటీ పడలేకపోయిన విషయాన్ని కూడా ఆవిడ గుర్తు చేసుకున్నారు. శరీరం నుంచి స్వేదం చిందేలా వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటామన్న భర్త మాటలు గుర్తుకు వచ్చి చిరునవ్వుతో అకాడమీలో పనులు చురుకుగా చక్కబెట్టేదానని స్వాతి చెప్పారు. విధి వంచిన మొక్కవోని ధైర్యంతో సైన్యంలో చేరిన వీర నారీమణులు చాలా మందే ఉన్నారు. నీతా దేశ్వాల్ కష్టాలు వింటే కన్నీళ్లు వస్తాయి. మేజర్ అమిత్ దేశ్వాల్ భార్య ఆమె. మణిపూర్లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో ఆయన అమరుడయ్యారు. ఈ సంఘటన జరిగే నాటికి ఆమెకు 3 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు. విషాదం నుంచి నెమ్మదిగా కోలుకున్న తర్వాత నీతా దేశ్వాల్ ఇండియన్ ఆర్మీ సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షలు రాయడానికి కోచింగ్ తీసుకుంది. తన భర్త అమిత్ దేశ్వాల్ ఏ సంస్థలో శిక్షణ పొందాడో అక్కడే చేరింది. పరీక్షలు రాసి అవకాశం చేజిక్కించుకుంది. ఆమెకు కుటుంబ సభ్యులు, సైనిక అధికారులు పూర్తిగా అండగా నిలిచారు. దేశ రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు స్వీకరించిన 2వ రోజునే ఆర్మీలోకి 2 మహిళలు లెఫ్టినెంట్ హోదాలో బాధ్యతలు స్వీకరించారు. ఒకరు స్వాతి మహాధిక్, ఈమిడిని గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఈమిడ అమర సైనికాధికారి సతీమణి. మరొకరు నిధి దూబే, ఈమిడ కూడా అమర జవాను భార్యే. ఈ ఇద్దరు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందారు. నిజానికి రక్షణ దళాలలో మహిళల చేరిక మన దేశంలో ఆలస్యంగా మొదలైంది. 1990లో తొలిసారిగా మహిళలకు కొన్ని పరిమితులతో రక్షణ దళాలలో చేరికకు అనుమతిని ఇచ్చారు. 14 ఏళ్ల పాటు మాత్రమే వీరికి పనిచేసే వెసులుబాటును ఇచ్చారు. ప్రస్తుతం 13 లక్షల బలమైన సైన్యంలో 60,000 మంది ఉన్నతాధికారులు ఉంటే వారిలో మహిళలు 100ల సంఖ్యలోనే ఉన్నారు. ఆర్మీలో 1436, నావీలో 413, వాయుసేనలో 1331 మంది మాత్రమే మహిళలకు అవకాశం ఇచ్చారు. న్యాయస్థానాలలో పోరాటం తరువాత మాత్రమే వారికి ఈ అవకాశం కూడా వచ్చింది. ప్రత్యేక విభాగాల్లో పర్మనెంట్ పద్ధతిని మహిళలను నియమించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం 340 మంది మహిళలు అధికారుల హోదాలో బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. యుద్ధ విమానాలు, సముద్రాలలో ఉండే యుద్ధ నౌకలు, యుద్ధ బలగాలు, ఆర్టిల్లరీ విభాగాల్లో మహిళలకు అనుమతి లేదు. అయితే అమెరికా, రష్యా, టర్కీ, పాకిస్తాన్ వీటిలతో సహా పలు దేశాల్లో ఫైటర్ పైలట్లుగా మహిళలు సేవలు అందిస్తున్నారు. యుద్ధ నౌకల్లో మహిళలకు అవకాశాలు కల్పించిన దేశాలు ఉన్నాయి. మన పొరుగునే ఉన్న శ్రీలంక, మలేషియా, చివరకు బంగ్లాదేశ్ కూడా మహిళలను యుద్ధ నౌకల్లో పనిచేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అణు క్షిపణులు, అణు జలాంతర్గాముల్లో పనిచేసేందుకు మహిళలకు అవకాశం కల్పించిన దేశం అమెరికా. ప్రత్యక్ష యుద్ధ క్షేత్రాలు మినహా మిగిలిన అన్ని రక్షణ దళ విభాగాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తున్న దేశాల్లో అమెరికా, బ్రిటన్ ఉన్నాయి. తాజాగా మన ఆర్మీలో మిలిటరీ పోలీసులుగా మహిళలకు అవకాశం కల్పించే దిశగా తొలి అడుగులు పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వ విధానాలపై ప్రకటనలు కూడా వెలువడ్డాయి. మిలిటరీ పోలీస్ విధులు సైన్యం విధులకు కాస్తంత భిన్నంగా ఉంటాయి. సైనికుల తరలింపు, సైనిక వాహనాల తరలింపు, నియమ నిబంధనల విషయంలో సైనికుల ఉల్లంఘనలు, ఎస్టాబ్లిష్మెంట్ వ్యవహారాల పర్యవేక్షణ, యుద్ధ సమయాల్లో సైనికులు, పౌర పోలీసులతో వ్యవహార నిర్వహణ విభాగాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తారన్నమాట. ఇది నిజంగా మన దేశం గర్వించదగ్గ, మన దేశ మహిళలు గర్వించదగ్గ సానుకూలమైన మార్పు. మరిన్ని విశేషాలను, నిధి దూబే కథను మీకు వచ్చేవారం తెలియజేస్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం, నవంబర్ 13, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ది వ్యూస్, కమెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఈదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసరీలీ ది బిలీవ్స్ ఆఫ్ మైండ్ మీడియా. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.